ఓం శాంతి. 14/7/2023. మధురమైన పిల్లలు, మా తండ్రి టీచర్ మరియు సద్గురువు ముగ్గురూ కంబైన్డ్గా ఉన్నారన్నది గుర్తుంచుకున్నా సరే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. వారి శ్రీమతంపై నడుస్తూ ఉంటారు. ప్రశ్న: బ్రాహ్మణుల మొదటి లక్షణమేమిటి? ఏ విషయంలో బ్రాహ్మణులు ప్రావీణ్యులుగా అవ్వాలి? జవాబు: బ్రాహ్మణుల మొదటి లక్షణం చదవడము మరియు చదివించటం. ఎవరికైనా జ్ఞానపు రంగును అంటించటంలో చాలా చాలా ప్రావీణ్యులుగా అవ్వండి. ఎవరైనా అవమానపరిచినా నిందించినా కాని మీరు ప్రయత్నించి చూసినట్లయితే వారిపై ప్రభావం తప్పకుండా పడుతుంది. పాత్రులను చూసి దానమివ్వాలి. అవినాశీ ధనం కూడా వ్యర్థం అవ్వకూడదు. అందుకే చాలా అప్రమత్తత కావాలి. ధనాన్ని కూడా ఎవరికైనా జాగ్రత్తగా ఇవ్వాలి. పాట: ఎవరైతే ప్రీణితో ఉన్నారో. ఓం శాంతి. ఈశ్వరీయ విద్యార్థులు ఈ పాటను విన్నారు. పిల్లలైన మీరే ఈశ్వరీయ విద్యార్థులు. అన్ని స్కూళ్లలోనూ ఈశ్వరీయ విద్యార్థులు ఉంటారని కాదు. అలా కాదు. అక్కడ మనుషులు చదివిస్తారు. సన్యాసులు కూడా శాస్త్రాలను వినిపిస్తారు. జ్ఞానాన్ని వాస్తవానికి వర్షము అని అనడం జరగదు. నీటి వర్షం కురుస్తుంది. కాని ఈ మహిమ గానం చేయబడింది. ఎందుకంటే పరంపిత పరమాత్మను జ్ఞానసాగరుడు అని కూడా అనడం జరిగింది. తండ్రి అంటారు, నన్ను జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని కూడా అంటారు. జ్ఞానాన్ని వర్షము, నీరు లేక అమృతము అని పిలవడం జరగదు. ఏ విధంగా మానస సరోవరం అనే కొలను ఉంది. అమృత్సర్లో కూడా ఒక కొలను ఉంది. దాన్ని వారు అమృతంగా భావిస్తారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చదువును అమృతమో లేక వర్షమో అని అనరు. అమృతముంటుందని, దానివల్ల దుఃఖం దూరమవుతుంది అని భావిస్తారు. వాస్తవానికి ఈ జ్ఞానం ద్వారా మీ దుఃఖాలన్నీ 21 జన్మల కొరకు దూరమవుతాయి. ఎవరైతే ప్రీణితో ఉంటారో వారి కొరకు వర్షం కురుస్తుంది. ఇక్కడ ఈ తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురూ కంబైన్డ్గా ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని పిల్లలు గుర్తుంచుకున్నా సరే సంతోషమనే పాదరసం పైకెక్కుతుంది. కాని మాయ ఘడియఘడియ మర్పింపజేస్తుంది. ఇక్కడ పిల్లలైన మీరు శ్రీమతంపై నడుస్తారు. శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. భగవంతుడు ఉన్నతోన్నతుడైన తండ్రి. ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క చదువు ద్వారానే ఉన్నతోన్నతులుగా అవ్వగలుగుతారు. ఇప్పుడెవరైతే ప్రీణి సమ్ముఖంగా కూర్చున్నారో వారందరూ విద్యార్థులు. ఇక్కడ కూర్చుంటారు. చదువుకొని ఆ తరువాత తమ ఇళ్లకు వెళ్ళాలి. రోజురోజుకు విద్యార్థులు ఎంతోమంది అవుతూ ఉంటారు. ఒకవేళ అందర్నీ కలిపి ఒకే ఇంట్లో ఉంచాలంటే ఎంత పెద్ద ఇల్లు కావాలి? మొత్తం అబు అంతటినీ ఇల్లుగా తయారు చేసినా కూడా అది సరిపోదు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఇప్పుడింకా తక్కువ మందే ఉన్నారు. దీనికన్నా వేలాది రెట్లు పెరిగిపోతారు. 1,000, 2,000, 5,000, 7,000 సెంటర్లు కూడా ఏర్పడగలవు. ఇప్పుడు ఇంటింటిలోనూ ఈ జ్ఞానగంగలు జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు. లెక్కలేనంతమంది పిల్లలు తయారవుతారు. ఎక్కడికక్కడా సెంటర్లు తెరుస్తూ ఉంటారు చూడండి. కొందరు గీతా పాఠశాల అన్న పేరును పెడతారు. కొందరు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్న పేరును పెడతారు. వాస్తవానికి బ్రహ్మకుమారి అన్న పేరును పెట్టడానికి భయపడకూడదు. చాలామంది పిల్లలు బీకి అన్న పేరును చూసి గొడవ చేస్తారేమోనని భయపడతారు. అందుకే గీతా పాఠశాల అన్న పేరును పెడతారు. గీతా పాఠశాల అన్న పదం సాధారణమైనదే. ఏ విఘ్నాలు రాకూడదు అని అనుకుంటారు. అందుకే బీకే అన్న పేరును మార్చి ఇంకొక రూపంలో చూపిస్తారు. వాస్తవానికి విషయం ఒక్కటే. లోపలికి వస్తే చిత్రాలు మొదలైనవి చూసి వీరు ఆ బీకేలే అని వెంటనే అర్థం చేసుకుంటారు. అందుకే అలా పేరు మార్చవలసిన అవసరం లేదు. దీని ద్వారా వాస్తవానికి వీరు బ్రహ్మా సంతానమైన బ్రహ్మకుమారు కుమారీలు అని బాగా నిరూపించబడుతుంది. అది మంచిదే కదా. మీరందరికీ ఇలా చెప్పవచ్చు, వాస్తవానికి మీరు కూడా బ్రహ్మకుమారు కుమారీలే. మీకు ప్రజాపిత బ్రహ్మ గురించి తెలుసు. వారు మనిషి సృష్టి రచయిత. నిరాకార పరంపిత పరమాత్మ ఆత్మలకు రచయిత ఏమీ కారు. వారు ఆత్మలకు అనాది తండ్రి. ప్రజాపిత బ్రహ్మ కూడా అనాదియే. ఆత్మల తండ్రి వీరిలోకి వస్తారు. వచ్చి ప్రజలను రచించేందుకు బ్రహ్మను దత్తత తీసుకుంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణకులాన్ని రచించాలి. ఇది అర్థం చేయించడం ఇంకా సహజం, కాని భయపడతారు. బీకేల వద్దకు వెళ్ళకండి, గీతా పాఠశాలలకు వెళ్తే వెళ్ళండి అని అంటారు. ఇంటింటిలో జ్ఞానగంగ. ఈ మాట యొక్క అర్థాన్ని మనుషులు అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో నారదుణ్ణి ముఖ్యునిగా చూపిస్తారు. అతను తాళాలు వాయించే భక్తుడు. నిజానికి నారదుడు చిత్రంలో చూపించిన రూపం కలవారేమీ కాదు. వాస్తవానికి మీరందరూ కోతుల వలె ఉండేవారు. ముఖం మనిషి వలె, బుద్ధి కోతి వలె ఉండేది. నిజానికి అందరూ నారదులే. అందరూ భక్తులే కదా. ఎప్పటివరకైతే మనం దైవీ గుణాలు కల మనుషులుగా అవ్వమో అప్పటి వరకు మనం లక్ష్మిని వరించలేమని అర్థం చేసుకోగలరు. పురుషులైనా స్త్రీలైనా భక్తులందరూ నారదులే. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మీ బుద్ధిని చూసుకోండి. మీరు కోతివలే ఉన్నారు. ఎందుకంటే మీలో పంచవికారాలు ఉన్నాయి. అందుకే లక్ష్మిని వరించలేరు. ఇదంతా ఇక్కడి విషయమే. బాబా అర్థం చేయించారు. అందరూ దుశ్శాసనులుగా లేక దుర్యోధనులుగా ఉన్నారు. ద్రౌపదుల యొక్క చీరలను హరిస్తూ ఉంటారు. అందుకే మమ్మల్ని వివస్త్రగా అవ్వడం నుండి కాపాడండి, రక్షించండి అని మాతలు పిలుస్తూ ఉంటారు. కన్యలు మా పరువును నిలబెట్టండి గిరిధారి అని అంటారు. పేర్లు ఎన్నో పెట్టారు. మనుషుల బుద్ధియోగం శ్రీకృష్ణుని వైపుకు వెళ్ళిపోతుంది. కాని ఏ దేహధారిని స్మృతి చేసినా వికర్మలు వినాశనమవ్వవు. కేవలం సాక్షాత్కారం పొందాలని కోరుకుంటారు. అచ్చా, సాక్షాత్కారం కలిగినా కాని మనుషుల నుండి దేవతలుగా అయ్యే జ్ఞానమైతే లభించదు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో మరియు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు. బ్రాహ్మణులుగా అవ్వడంతో భక్తి దూరమైపోతుంది. మొదట ఒక వారం రోజులు ఇక్కడ ఇవ్వడం ద్వారా మనం మనుషులను మందిరయోగ్యులుగా తయారు చేయగలుగుతాము. కాని సమయమైతే పడుతుంది. మీరు తండ్రితో పాటు ఉన్నారు అన్నది యథార్థం. బాబా వద్దకు వస్తారు. తిరిగి వెళ్లేటప్పుడు మనసులో ఎంత దుఃఖం కలుగుతుంది. కాని అందరూ తోడుగా ఉండలేరు. ఇది సాధ్యం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుండి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ ఆచారం ఇక్కడే ఉంటుంది. సాధు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్లి లెక్కలేనంతమంది పోగవుతారు. అక్కడ ఎవరూ ఎవరిని వద్దు అని అనరు. ఇక్కడైతే పవిత్రంగా అయ్యే విషయముంటుంది. అందుకే ఆపుతారు. సన్యాసుల్లోనైతే కేవలం పురుషులే ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్లిపోతారు. ఇక్కడైతే కుమారీలు మాతలు అందరూ ఉన్నారు. కన్యలకు తల్లి తండ్రి డాక్టర్లు మొదలైన వారందరూ వివాహం చేసుకోకపోతే అనారోగ్యం పాలవుతారు అని చెప్తారు. వారికి ఇలా అర్థం చేయించాలి. అరే, సన్యాసులుగా ఎంతమంది అవుతూ ఉంటారు? అక్కడ చాలా చిన్న చిన్న బ్రహ్మచారులుంటారు. మరి ఆ బ్రహ్మచారులెప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు కదా. ఇక్కడెందుకవుతారు? వివాహం చేసుకోకుండా ఎంతోమంది ఉంటారు. సన్యాసులపైన కూడా ఎవ్వరూ కేసు వేయలేరు. ఎప్పుడూ ఏ భార్య వారిని ఇంటి ఖర్చు కోసం అడగదు. వారైతే పారిపోతారు. మరి వారి భార్య ఖర్చును ఎక్కడినుండి తీసుకురాగలదు? అప్పుడు చుట్టుపక్కల వారు ఆమెను చూసుకుంటారు. పేదవారు ఎక్కువ పారిపోతారు. దుఃఖితులుగా అయినప్పుడు వైరాగ్యం వస్తుంది. మీరు కూడా దుఃఖితులుగా ఉండేవారు, కాని అది వైరాగ్యం యొక్క విషయం కాదు. మీకు మొదట అరచేతిలో వైకుంఠాన్ని చూపించడం జరుగుతుంది. పవిత్రులుగా అవ్వకుండా వైకుంఠంలోకి ఎలా వెళ్లగలరు? సాహసవంతులుగా అవ్వవలసి ఉంటుంది. అందుకే శివశక్తి సేన అన్న పేరు ఉంది. శివబాబాతో యోగాన్ని జోడించడం ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానధారణ జరిగిన తరువాతే సమర్పణ అవ్వాలి. జ్ఞానధారణ జరగకపోతే, నష్టోమోహులుగా అవ్వకపోతే మాయ వచ్చి విలవిలలాడేలా చేస్తుంది. వివాహం చేసుకోవాలి అని మనసులో కలిగితే మొత్తం బ్రహ్మకుమారీలందరి పేరు అప్రతిష్టపాలవుతుంది. మొదట నష్టోమోహులుగా అవ్వవలసి ఉంటుంది. మీరింతమంది బట్టీలో ఉన్నారు, అయినా కూడా ఎంతోమంది నష్టోమోహులుగా అవ్వలేదు. ఇతరులు గుర్తుకు వస్తూ ఉండేవారు. ఇక్కడ్నుండి వెళ్లారు, మిత్రసంబంధీకుల ముఖం చూశారు, మరియు మోహితులై కూర్చుండిపోయారు. మోహం చుట్టుముట్టేసింది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇప్పుడు కూడా తండ్రి అంటారు, మొట్టమొదట నష్టోమోహులుగా అవ్వండి. ఒక్క అతి ప్రియమైన తండ్రికి చెందినవారిగా అవ్వండి. ఏం జరిగినా సరే మేమైతే తండ్రి సేవలోనే ఉంటాము. పైకెక్కితే వైకుంఠరసాన్ని ఆస్వాదిస్తారు, పడిపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతారు అని అంటారు కదా. వదిలి వచ్చేసిన తరువాత మోహం సతాయించడమనేది జరగకూడదు. ఇలా ఎంతోమంది సన్యాసులు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేస్తారు. సన్యాసులు ఇంటికి తిరిగి వచ్చేస్తే చుట్టుపక్కల వారు అంత గౌరవమివ్వరు. ఇతను కామం కొరకు తిరిగి వచ్చేశారు అని భావిస్తారు. ఇక్కడ కూడా వీరు పూర్తిగా నష్టమోహులుగా అవ్వలేదు, వికారాలు చుట్టుముట్టేశాయి అని భావించడం జరుగుతుంది. బాబా వద్ద అన్నపానాదుల ఇబ్బందేమీ లేదు. ప్రారంభం నుండి మొదలుకొని ఎంతగా సంబాలిస్తూ వచ్చారు. ఇక్కడ పేదవారు షావుకార్లు సమానమే. మమ్మా బాబా కూడా అందరికీ నేర్పించడానికి పాత్రలు తోమేవారు, ఊడ్చేవారు. దేహాభిమానాన్ని తెంచేందుకు ఇలా చెయ్యడం జరుగుతుంది. సన్యాసులు కూడా ఇలా చేయిస్తారు. ఎవరైనా పెద్ద వ్యక్తులుంటే దేహాభిమానాన్ని తెంచేందుకు వారి చేత కట్టెలు మొదలైనవి కొట్టిస్తారు. ఇక్కడైతే చాలా గొప్ప ఆస్తి లభిస్తుంది. ఒక్క క్షణంలో 21 జన్మల రాజ్యాధికారం. సన్యాసుల వద్దనైతే ఎటువంటి ప్రాప్తి లేదు. అయితే పవిత్రంగా ఉంటారు, కావున అపవిత్రుల వారి ముందు తలవంచి నమస్కరిస్తారు. ఇది రాజయోగము. విశ్వాధిపతులుగా అవుతారు. వికారాల్లోకి వెళ్లకూడదు. మీరా కూడా పవిత్రంగా ఉండాలని అనుకునేవారు కదా. ఆమె భక్తి మార్గంలో ఉండేవారు, శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందేవారు. ఆమెకు శ్రీకృష్ణునిపై మనసు లగ్నమైంది, కావున ఆమె వికారాల్లోకి ఎలా వెళ్తారు? కాని అది కూడా ఒక్క జన్మకే. ఎక్కువలో ఎక్కువ మీరా మరుసటి జన్మలో కూడా భక్తి మార్గంలోకి వెళ్లి ఉంటారు. ఆమె భక్తి మార్గంలోకి వెళ్లారు అని చెప్పవచ్చు, ఎందుకంటే అంతిమమతిని బట్టి గతి ఏర్పడుతుంది. శ్రీకృష్ణునిపై మనసు ఉంది, కావున ఆమె భక్తురాలిగానే అవుతారు. కాని భక్తి మార్గంలో ఆమెకు ఏమీ లభించలేదు. జ్ఞానమార్గంలోనైతే 21 జన్మల వారసత్వం లభిస్తుంది. భక్తి కూడా మొదట శివునికి, ఆ తరువాత దేవతలకు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎలుక, పిల్లి మొదలైన వాటన్నింటికీ కూడా భక్తి చేయడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుణ్ణి వదిలి హనుమంతుణ్ణి, గణేశుడిని మొదలైన వారిని భక్తి చేయడం మొదలుపెడతారు. సత్యత్రేతాయుగాలలో కూడా కలలు తగ్గిపోతూ ఉంటాయి, మరియు భక్తిలో కూడా కలలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడెందుకు పనికిరాకుండా ఉన్నారు? ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. అర్ధకల్పం పైకెక్కుతారు. మళ్లీ అర్ధకల్పం తరువాత కింద పడడం ప్రారంభమవుతుంది. ఇక పడడం తప్పనిసరైనప్పుడు జ్ఞానం తీసుకుని ఏం చెయ్యాలి అని మనుషులు భావిస్తారు. కాని ఈశ్వరీయ జ్ఞానం లేకుండా మనుషులు ఎందుకూ పనికిరారు. నేను మీరు ఎలా ఉండేవారము? ఏ విలువ లేకుండా ఉండేవారము? జ్ఞానం తప్పకుండా కావాలి. శరీర నిర్వహణార్థం చదువుకుంటారు కదా. కన్యలకి కూడా ఈ రోజుల్లో శరీర నిర్వహణార్థం చదువుకోవలసి వస్తోంది. ఇంతకుముందు ఈ నియమం ఉండేది కాదు. కన్యలు ఇల్లు సంభాలించేవారు. కొడుకులు ఉద్యోగం కొరకు చదువుకునేవారు. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఒకవేళ అందరూ ఇక్కడే కూర్చుండిపోతే మరి మిత్రసంబంధీకులు మొదలైన వారికి జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? అందుకే వెళ్లవలసి ఉంటుంది. చదవాలి మరియు చదివించాలి. కొందరు ఏమాత్రమూ చదవరు. అప్పుడు వీరు మన బ్రాహ్మణ కులానికి చెందినవారు కారు అని భావించాలి. రంగు అంటించడానికి తప్పకుండా ప్రయత్నించాలి. ఇందులో భయపడవలసిన విషయమేమీ లేదు. ప్రయత్నించడం వల్ల ఎవరో ఒకరికి రంగు అంటుకుంటుంది. ఎవరైనా అవమానపరిచినా నిందించినా సరే మీరు పురుషార్థం చేసి చూడండి. ఎవరో ఒకరిపై తప్పకుండా ప్రభావం పడుతుంది. తేలు నడిచేటప్పుడు ఏదైనా మెత్తటి వస్తువు కనిపిస్తే అక్కడ కుడుతుంది, పరిశీలిస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు చాలా ప్రావీణ్యులుగా అవ్వాలి. అవినాశీ ధనాన్ని ఎవరికీ వ్యర్థంగా ఇవ్వకూడదు. పాత్రులను చూసి దానం చేయాలి. ఒకవేళ ఎవరికైనా దానమిస్తే వారు వికర్మ చేసినట్లయితే దాని పాపం దానమిచ్చిన వారిపైకి వస్తుంది. ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. ధనమైతే ఎవరికైనా చాలా జాగ్రత్తగా అడిగి ఇవ్వాలి. ఇక్కడ ఏవైతే తయారు చేస్తున్నారో ఇవన్నీ త్వరలో కూలిపోతాయి. ఈ ఇల్లు కూడా పిల్లలు ఉండేందుకే తయారయ్యాయి. ఇవన్నీ కూలిపోనున్నాయని మీకు తెలుసు. భూకంపాలు వస్తే మందిరాలు మొదలైనవన్నీ కూలిపోతాయి. మన రాజధానిలో ఇవేవీ ఉండవు. అమెరికా, రష్యా మొదలైనవేవీ ఉండవు. కేవలం భారతఖండం మాత్రమే ఉంటుంది. ఇది మీకు తెలుసు. మిగిలిన ప్రపంచమంతా ఘోర అంధకారంలో ఉంది. ఇది బాబా యొక్క ఎంత పెద్ద స్కూల్! ఇందులో టీచర్లు కూడా నంబర్ వారుగా ఉన్నారు. అందరూ ఒకే సమానంగా ఉండరు. ఇందులో అందరికన్నా పెద్ద టీచర్ శివబాబాయేనని మీరు చూస్తారు. ఆ తరువాత ఈ బ్రహ్మపుత్ర నది ఉన్నారు. త్వమేవ మాతాశ్చ పితా అని అంటారు కూడా. కావున వీరు తల్లి అయినట్లు కదా. సరస్వతి యొక్క పేరు కూడా ఉంది. బ్రహ్మరాశిపై బ్రహ్మపుత్ర అన్న పేరు సరైనదే. సాగరము మరియు బ్రహ్మపుత్ర నదుల మేళా జరుగుతుందని కూడా చూపిస్తారు. ఇక్కడ ఇది మళ్ళీ ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా. దీని స్మృతిచిహ్నమే భక్తి మార్గంలో గానం చేయబడుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: అత్యంత ప్రియమైన తండ్రికి చెందినవారిగా అయ్యే కన్నా ముందు పూర్తి పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి. ఎప్పుడైతే అవస్థ పక్కాగా అవుతుందో అప్పుడు సేవలో నిమగ్నమవ్వాలి. రెండవ పాయింట్: ఈ ప్రపంచంపై హృదయపూర్వకమైన వైరాగ్యాన్ని ఉంచి పవిత్రంగా అవ్వడంలో ధైర్యవంతులుగా అవ్వాలి. దానాన్ని చాలా అప్రమత్తతతో పాత్రులను చూసి చెయ్యాలి. పరదానము: పరిస్థితులను సైడ్ సీన్లుగా భావిస్తూ వాటిని దాటివేసి ముందుకు వెళ్లే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సదా మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపపు స్మృతిలో ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి ఒక సైడ్ సీన్ వలె అనుభవమవుతుంది. పరిస్థితి అని భావించినట్లయితే వ్యాకులత చెందుతారు. కాని సైట్ సీన్ అనగా దారిలోని దృశ్యాలుగా భావించినట్లయితే సహజంగా దాటివేస్తారు. ఎందుకంటే దృశ్యాలను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, భయపడరు. విఘ్నం విఘ్నం కాదు కాని ముందుకు వెళ్లేందుకు సాధనము. పరీక్షల ద్వారా క్లాస్ ముందుకు వెళ్తుంది. అందుకే ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆగిపోకండి. సదా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న స్మృతి ద్వారా ఎగిరే కలను అనుభవం చేస్తూ ఉండండి. స్లోగన్: ఎటువంటి సహజయోగులుగా అవ్వాలంటే మిమ్మల్ని చూడగానే ఇతరుల యోగం లగ్నమైపోవాలి. ఓం శాంతి.